अस्मदाचार्य पर्यन्ता वंदे गुरु परंपरा। నీతో నవ్వులు నాట పాటలు నుడుల్ నీతో విహారములున్ నీతో ఉనికి ప్రయాణముల్ కలిగి వన్నెంగన్న మా జన్మలు ఏ రీతిన్ చూచిన గాని ధన్యతమముల్ లేదిందు సుంతైన వాక్చాతుర్యంబు ఇది చాలు మాకు హనుమత్ కాళీ ప్రసాద సద్గురు ప్రభో. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో ఓం సరుషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తిభ్యో నమః. సద్గురుదేవుల అనుగ్రహంతో ఆరవ రోజులో ఉన్నాం. మనం చెప్పుకుంటూనే ఉన్నాం మన నిత్యకాలంలో జమ అయ్యేటువంటి శబ్దం ద్వారా భగవంతుడు ప్రసాదించిన ఈ సత్యమార్గము మాత్రమే మనకి నిలిచిపోతుంది. మనలో ఉన్న ఆరిటిని కూడా ఆరుగురిని శత్రువులతో పోల్చారు. ప్రహ్లాద కుమారుడు చెప్పాడు ఆరిటికి గుర్తు. అలాగే మనకి మహాత్ములు చెప్పగా కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆరుగురు దొంగలు ఏం చేస్తున్నారు? మనలో ఉన్న జ్ఞానాన్ని అపహరిస్తున్నారు. ఏ దొంగలైనా కనిపించొచ్చేమో వచ్చిపోతూ, కానీ వీళ్ళు వచ్చేవాళ్ళు మార్గం తెలియదు, అసలు మనలోనే తిష్ట వేసి కూర్చున్నారు. ఈ ఆరుగురు శత్రువులు మనలోనే, మన ఈ జీవన విధానంలో మనలోనే తిష్ట వేసి కూర్చున్నారు. అది ఎలాగో తప్పదు, ఉండటం అనేది తప్పదు, కానీ వాటిని ఎలా మలుచుకోవాలో కూడా మహాత్ములు సూచించారు కూడా మనకి. ఎక్కడ భయాన్ని కలిగించే మాటలు ఏ పురాణం కానీ ఏ భాగవతం కానీ మనకు చెప్పలేదండి. భయం లేదని చెప్తున్నారు. భయం ఎక్కడుంది అంటే నువ్వు తెచ్చుకున్నదే భయం. భయము నీతోనే ఉన్నది, నువ్వు తెచ్చుకుంటే వచ్చింది. నేను ఎలా తెచ్చుకున్నానండి? మరి అవును, నువ్వేమున్నావు, అసలు నువ్వేంటో అన్న విషయాన్ని మర్చిపోయి అడుగడుక్కి మారిపోయేటువంటి జగత్తును పట్టుకుని ఏమంటున్నావు? మరి కోరికలలో దుఃఖం ఎంత ఉన్నది? ఏ కోరికలో అయినా మనకి కోరిక శాశ్వతంగా మిగిలి ఉంటుందా? చిన్నప్పటి నుంచే మనం వస్తున్నాం కదా, ఎవరి జీవితాల్లో వాళ్ళని ఒకసారి చూసుకోండి, ప్రాపంచకపరమైనటువంటి రకరకాలైనటువంటివి కోరికలు. మరి ఏవైనా మన వెంట ఉండి దానికి ఇంకా పెంపొందింప చేసుకోవడానికి ఏమైనా ఉందా? పోనీ కోరికతోనూ సంపాదించి దాచుకున్న అవి ఏమైనా మిగిలి ఉంటున్నాయా మనకి? అనుకొని భాగవతంలో కామోత్కంఠిత గోపికల్ అని చెప్పారు. మళ్ళా కామము భగవత్పరంగా ఉండొచ్చు, భగవంతుని వైపుకి కామం భగవంతుని వైపుకి తిరిగితే ఏమైంది? భక్తి కామము అయింది. మొదటనే దెబ్బ కొట్టారండి అక్కడ. ఎందుకంటే మనం అనుకుని ఇగో ఈ కోరికొద్దు, ఏమైనా సరే నేనేమైనా సరే ఈసారి పండక్కి బూరులు చేస్తే నేనేమైనా సరే తినకుండా ఉంటాను. అందరూ అడుగుతున్నారు, వచ్చి మీరు కూడా వేసుకోండి. తినను నేను. ఒకరి మనసులో బూరి చాలా బాగుంటుంది, బూరిలో నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బూరి ఎంత బాగుంటుందో అది పోతుందా దీంట్లో? ఎంతసేపు ఆగుతుంది కోరిక? అది తీసుకు తింటే ఉన్నది కోరిక కాదు, అది తింటే చాలా బాగుంటుంది. అందుకని మొదటికి దెబ్బ కొడితే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నువ్వు ఛేదించుకెళ్ళినా కోరిక తీరకపోతే క్రోధం తీరకపోతే ఏమొస్తుంది? అది ఇంకా హెచ్చు. కామ క్రోధ లోభం, ఇక నావన్నీ కేటాయించేసుకుని ఇంకెవరికి ఉండడానికి వీల్లేదు, అంతే నాకే ఉండాలి. లోభం రాదు, త్యాగం ఉండదు. తర్వాత కామ క్రోధ లోభ మోహం, అది నాకే ఉండాలి, అది దాని మీద మోహం. తర్వాత కామ క్రోధ లోభ మోహ మదం, ఇక అది మదం, ఎంత మదమో దాని మీద మదం, మాత్సర్యం ఇంకొకళ్ళకు ఉండకూడదు, నాకే ఉండాలి, ఇవన్నీ నాకే కావాలి, నాకే ఉండాలి, ఏ భావన. అందుకనే దీని ఆలోచన కూడా ఎంత బంధనం అని చెప్పారు మనకి భగవద్గీతలో, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే, వాటితో సంగమం కలిసి ఉండటమే ఏమైంది అక్కడ వాటి యొక్క ప్రభావం, వాటితో మనం బలహీనమైపోతున్నాం. ఎక్కడ దాకా వెళుతుంది? నువ్వు నశించేంతవరకు తీసుకెళ్తుంది అని చెప్పారు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే, సంగాత్సం జాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతివిభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎంత బాగా చెప్పాడండి జగద్గురుదేవులు. అవి బయట లేవు, నీలో ఉన్నవి, కానీ దానిని ఎప్పుడైతే ధ్యాస అటువైపుకు మరలిందో, ఎంత పురుషుడు గొప్పవాడు అనుకున్నటువంటి వాడు కూడా వాటి సంగమం చేత కోరిక తీరకపోతే కామ క్రోధోభిజాయతే, కామం తీరకపోతే క్రోధం వస్తుంది, క్రోధం ఇంకా బలపరుస్తుంది దాన్ని. ఏంటంటారు దాన్ని, ముందర కోపము తర్వాత కక్ష. కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి, ఏమవుతుంది క్రోధం వలన? సమ్మోహ, దాని ఎందు ఇంకా మమకారం. సమ్మోహ స్మృతిభ్రంశ, సమ్మోహం ఏం చేస్తుంది? స్మృతిని, నీ బుద్ధిని స్మృతి లేకుండా చేస్తుంది, ఇంకా తెలివి లేకుండా చేస్తుంది. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, దానివలన బుద్ధి నశించిపోతుంది. బుద్ధినాశాత్ ఇంకేముంది అక్కడ? ఎంత గొప్పవాడైనా చదికెళ్ళ పడిపోవటమే ఇక్కడ. ఇది కేవలము వాటి మీద వాటితో సంగమం జరిపి ధ్యాస పెట్టుకుంటే. కానీ అదే ధ్యాసని ఇక్కడ కామం, ఈ కోరికే భగవంతుని వైపుకు మరల్చుకుంటే, నాకు భగవంతుడు తప్ప ఇంకొకరెవరు కాదు అని పెట్టుకుంటే ఎంత లోపలికి తీసుకెళ్తుంది అంటే, నాది భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు అని భగవద్భక్తులు ఎందరెందరో ఆ భగవంతుని ఆశ్రయించి ఉంటే, ఈ ఏది మాయా జనితమైనటువంటి ప్రపంచము తనంతట తానే అది ఏమైపోతుంది, యజమాని దగ్గర ఉన్నటువంటి కుక్క యజమాని కనిపించేసరికి ఎంతటి వాడు వచ్చినా మొరిగేటువంటిది, మీద పడేటువంటిది, యజమాని రా అని పిలవగానే ఎలా వెళ్ళిపోతుందో అలాగే మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఈ మాయ లాంటిది, ఈ కుక్క రూపంలో ఉన్నటువంటి మాయ ఏమవుతుంది, ఆ మాయ భగవంతుడిదే కాబట్టి భగవంతుడి మాయ వేరుగా ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఆయన అలా చూస్తే చాలు అలా మాయమైపోతుంది, మాయ రహితమైపోతుంది. అందుకని మన భక్తిని ఎవరి వైపు మరల్చుకోవాలి, భగవంతుడి వైపు మలుచుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం విన్నాం కదా భాగవతంలో శుకమహాముని అంత గొప్పటి మహాజ్ఞానికి కూడా చూడండి పరీక్షలు ఎన్ని రకాలు జరుగుతోందో, అయినా ఇసుమంతైనా ఆయన తన మనస్సులోంచి వచ్చిన భావననే ఇది రహితం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు తప్ప, అక్కడ బయట తనకి ఎంత వ్యామోహం కలిగించినప్పటికీ కూడా వాటిని కించిత్తు కూడా చూడాల. ఆ ప్రపంచంలోకి వెళుతూ ఇంకా లోపల లోపలికి వెళుతూ అంటే మనం ఒకసారి ఇక్కడ కూడా మనని మనం అలా సాధనలో చక్కగా ధ్యానం చేసుకుంటూ మన మనసు ఎంత ఆనందంగా ఉంటుందో అట్లా వెళుతుంటే, ఒక్కొక్క స్టెప్ వెళుతూ ఉంటే ఒక్కొక్కటి ఏది చించుకుంటూ లోపలికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు, ఏది వెతుక్కుని వెళితే ఇంకా మళ్ళీ తిరిగి రావో అటువంటి స్థితికి నీకు ఈ ఆధ్యాత్మిక దృష్టి తీసుకెళ్తుంది. ఈ భగవంతుని మీద పెట్టినటువంటి కోరిక అక్కడ తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది ఆయన జ్ఞానం అనేటువంటిది కూడా భక్తికి భిన్నం కాదు. అందుకని మనకి తేలికైన మార్గం ఏది చూపించారు, భక్తి మార్గాన్ని చూపించారు. భక్తి మార్గాన్ని చూపిస్తూ నువ్వు కూడా జ్ఞాని అవ్వాలి అంటే భక్తి మార్గం చూపిస్తూ నీ ఇంద్రియజనితమైనటువంటి విషయ దృష్టి పోవాలి అంటే జ్ఞానంతో కూడినటువంటి తత్వ విచారణ చెయ్యాలి అన్నారు. అందుకే జ్ఞానంతో కూడినటువంటి తత్వ విచారణ ఎప్పుడు వస్తుందో అప్పుడేమైపోతుంది, ప్రపంచం మాయమైపోతుంది కదా. ప్రపంచం ఏమీ చేయలేదు అక్కడ. ఆ సుఖమహాముని ఏమైనా చేయగలుగుతుందా, ఆయన పరీక్ష పెట్టారంతే. కానీ మహాత్ముల ఆనందం మహాదివ్యంగా ఉంటుంది. మావాడు దీన్ని జయించాడు, మావాడు ఇంకా లోతుకు వెళ్ళిపోతున్నాడు, మావాడు ఇంకా లోతుకు వచ్చేస్తున్నాడు. ఎంత ఆనందంగా ఉంటుందండి అది. భగవంతుడికి కావలసింది బయట ఏమైనా సంపాదించి పెట్టాలా, బయట నుంచి ఏమైనా కొనుక్కొచ్చి తీసుకురావాలా, మోసుకొని తీసుకురావాలా చెప్పండి. నీవు నీ స్థితిలో ఉండే నీ దేహాహం అనేటువంటి బరువును నువ్వు దించుకో. దేహాహం అనేటువంటి బరువును నువ్వు దించేసుకుంటే అప్పుడు ఈ దేహం కానటువంటి గొప్ప దృష్టికి దేహం ఉండగానే నువ్వు చేరుకోగలవు అని మహాత్ములు మనకి ఒక సూక్ష్మమైన మార్గంలో చూపిస్తున్నారు. మనకి చాలా బాగుంది, దివ్యంగా ఉంది మనకి కదా భాగవతం ఎంత బాగుందో. అందుకనే మనం ఎక్కడ వాళ్ళమో కాదు, బాబుజీ మహారాజు మనకు అందించారు ఒక కీర్తనలో, బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ, బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ, బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము, బ్రహ్మజ్ఞాని దానికి లేదు వినాశము.
బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము.
బ్రహ్మజ్ఞాని
ద్వయపూర్ణుడు
బ్రహ్మజ్ఞాని వినయపూర్ణుడు బ్రహ్మజ్ఞాని వినయపూర్ణుడు బ్రహ్మజ్ఞాని పరోపకారి సంతోషి. బ్రహ్మజ్ఞాని పరోపకారి
సంతోషి.
బ్రహ్మజ్ఞాని పరో ఒకదాని పైనే ఆశ.
బ్రహ్మజ్ఞానికి ఒకదాని పైనే ఆశ.
బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము.
బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము.
బ్రహ్మజ్ఞాని చేయున దంతయు మంచియే.
బ్రహ్మజ్ఞాని చేయున దంతయు
చేయున దంతయు మంచియే.
బ్రహ్మజ్ఞాని చేయున దంతయు మంచియే.
బ్రహ్మజ్ఞానిది సుఫల ఫలము.
బ్రహ్మజ్ఞానిది సుఫల
బ్రహ్మజ్ఞానిది సుఫల ఫలము.
బ్రహ్మజ్ఞానిది సుఫల ఫలము.
బ్రహ్మజ్ఞాని సదా సదా జాగరూకుడు.
బ్రహ్మజ్ఞాని సదా
అహంకార త్యాగి.
బ్రహ్మజ్ఞాని అహంకార త్యాగి.
బ్రహ్మజ్ఞాని అహంకార త్యాగి.
బ్రహ్మజ్ఞాని అహంకార త్యాగి.
అహంకార త్యాగి. ఒకదాని పైనే ఆశ.
బ్రహ్మజ్ఞానికి ఒకదాని పైనే ఆశ.
బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము.
బ్రహ్మజ్ఞానికి లేదు వినాశము.
మరి లేదు వినాశము.
లేదు వినాశము.
మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ
గురు 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 మహారాజ గురు మహారాజ గురుదేవ
మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ
మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ
గురు 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 మహారాజ గురు మహారాజ గురుదేవ సద్గురు మహారాజ
గురుదేవ సద్గురు మహారాజ
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 గురుదేవ సద్గురు మహారాజ
బోల్ సద్గురు మహారాజ కీ ఇప్పుడు మీ అందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా, ఏం కనిపిస్తుంది? విగ్రహం ఇంత ఉంది, ఇంత ఉంది కదా. పైన పాడటానికి, పాట పైకి రావడానికి దోషం మైకుదా? చెప్పండి, బయట వాళ్ళదా? ఎక్కడి నుంచి వస్తుంది దోషం? మన గొంతు పోతేనే పాట పాడటానికి బయటికి రావటల్లా. ఇప్పుడు ఇది ఎవరిదన్నాం? ఎవరి దోషము కాదు. ఈ కామక్రోధాదులు కూడా మనలోంచి రేగుతున్నాయే తప్ప నీ ద్వారానే, నీ యొక్క మనస్సు యొక్క బలహీనం అంటే సరిపోతుంది. మనస్సు యొక్క బలహీనమే ఏమవుతుంది? కామక్రోధాదులకు వశం అవుతుంది. ఇందాక మరి సదా సదా జాగరూకుడు అన్న గురుదేవులు చెప్పినటువంటి మాటకి సుఖబ్రహ్మ ఎలా ఉన్నారు? అక్కడ ఎంత జాగరూకత కలిగి ఉన్నారు. ఈ ఆలోచన నాకు రావడానికి కారణమేంటి? మనస్సు అనేది రెండుగా ఆలోచించబట్టి, ఒక పని అవ్వడానికి మనం వెళ్ళినప్పుడు మామూలుగా ఎక్కడైనా ఒక పని చేసుకురావడానికి వెళితే, ఒక ఆఫీసర్ దగ్గర పనికి వెళితే, వీడు ఎంత గొప్పవాడైనా అక్కడ తల వంచుకుని వెళ్తున్నాడా లేదా? వ్యక్తిత్వం ఏమన్నా పోతుందా? గోలేంటి? నీ పని పూర్తి చేసుకోవడానికి. మామూలు వాటి కోసం వెళుతుంటేనే ఎన్ని కేజీల మనిషి కూడా తల వంచాల్సి వస్తుందే ఒక పని పూర్తి చేసుకోవడం కోసం. మరి తన్ను తాను గుర్తించేటువంటి, ఎందుకంటే ఇది అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్థితి, నిన్ను నువ్వు గుర్తించడం కోసం, ఒక ఆత్మవిద్యని సేకరించుకోవడం కోసం ఉన్నప్పుడు మనం ఎటువంటి స్థితిలో ఎంత ఏముండాలి? అక్కడ ఏముండాలి? విధేయత అన్నారు దాన్ని. దానికి ఏమన్నారు? వినయ విధేయతలు ఎదలోన పెనుగోనంగా. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతమంది మహాత్ములు మనకి చూపించి లేరండి. మనం ఆశ్రయించిన గురుపాదాల చెంత ఒక్క గురువులు తలుచుకోండి ఒకసారి. ఒకవేళ మీకు అక్కడ అందకపోతే మీకు తెలియకపోవచ్చు, కానీ వారు నడిచి మన చేత నడిపిస్తున్నారు. వినయ విధేయతలు ఎదలోన పెనుగొనంగా, అలా చతుర్విధ శుశ్రూషలు ఆచరించుకొనుచు అనిశంభు గురువుల గొలచున్నాను. కానీ మనం అందరం ఎక్కడున్నాం? సర్వదేవతా స్వరూపుడైనటువంటి గురు పాదాలు చెందుతున్నాం. మనం ఏది గుర్తించాలనున్నాం? ద చక్కటి విషయాన్ని చెప్పింది తారక బ్రహ్మ ప్రసాద్ వారు గుర్తుకొచ్చారు. ఏది? ఏ స్వామి అంటుండేవారు గురుదేవులు ఎప్పుడు, ఏది కోరితే ఇంకా కోరనవసరం లేదో, ఏది పొందితే ఇంకా పొందనవసరం లేదో, అటువంటిదే పొందాలి. పొందాలి అంటే కోరిక దాని మీద ఉండాలి. ఆ కోరిక అటువైపుకు ఉంటే అది కోరిక కాదు, అది అదంటే బ్రహ్మగారికి కూడా అందదు. అక్కడ మళ్ళా మాట్లాడితే సృష్టించినటువంటి బ్రహ్మగారికి కూడా ఏది అది అందదు. ఎందుకంటే అక్కడ మళ్ళీ సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అనే మూడు కూడా లేదు. అక్కడ మూడింటికంటే మూలమైనటువంటిది ఏదై ఉన్నది, ఓం అనేటువంటిది. మనకి ఓంకారాన్ని మనకి ఏది అసలు సృష్టికి మూలంగా ప్రసాదించినటువంటి తల్లి ఏది, గాయత్రి మాత. ఆ గాయత్రీదేవి యొక్క మంత్రంలో ఎన్నున్నాయి అక్షరాలని చెప్పారు, 24 అక్షరాల మంత్రం. 24 అక్షరాలు మనలో ఎలా ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఏది పంచమహాభూతాలు, 5 తన్మాత్రలు, 24 అంతఃకరణ చతుష్టయం. గురుదేవులు చెప్తుండేవారు 24, అది 24 పూర్తయితే 25 ఏది తాను ప్రజ్ఞ. కాబట్టి ఇవన్నీ తాను కలిగి ఉన్నాడు. వీటికి సేవ చేస్తున్నాయి ఇంకా వెనకాల ఏంటివి, పంచప్రాణవాయువులు, పంచకోశాలు. ఇలాగా ఎన్నో మనం లోతుకెళితే అదొక సైన్స్, ఒక తలచిక్కు బేరం. హాయిగా భగవంతుడి పాదాలను ఆశ్రయించేసి ఏమయ్యా ఇది ఇచ్చావు, ప్రసాదం పెడుతున్నావు, తింటున్నావు, తీర్థమిస్తున్నావు, తాగుతున్నావు, ఏమయ్యా నీ పాదాలు ఇచ్చావు హాయిగా, నీ పాదాలు చక్కగా ఏది, ఓ ఇప్పుడు అమ్మవారి రూపంలో కనిపిస్తున్నావు నాయన నువ్వు. ఎందుకంటే మాతృప్రేమ చూపించాల్సింది కూడా గురువులే కదా అక్కడ. అక్కడ అది ఏది పురుషుడు కాదు, స్త్రీను కాదు, నపుంసకుడు అంతకంటే కాదు. మరి ఆ తత్వం ఏదై ఉంటుంది, నువ్వు ఏ రూపంతో నువ్వు ఆరాధన చేస్తే ఆ ఆరాధ్య దైవమై కూర్చుంటుంది నీ గురువు, నీ ఆరాధ్య దైవమై కూర్చుంటుంది ఆ గురువు. గురుదేవులు చూపించారు కాబట్టి అక్కడ జగన్మాత యొక్క అనుభూతి ఏది, అమ్మ యొక్క ఆ లాలన, అమ్మ యొక్క ప్రేమ. మనం అలా కొంచెం తలుచుకుంటూ ఉంటే మన భావాన్ని బట్టి అయ్యో నా కోసం ఏడుస్తున్నావు అన్నప్పుడు అమ్మ ఒళ్ళో ఉన్నట్టుగా మనకి. నువ్వు ఆ ధ్యానంలో నువ్వు అటువంటి భావన చేసినప్పుడే అటువంటి అనుభూతి కూడా నీకు కలుగుతుంది. లేదు నడుస్తున్నావా, మన చెయ్యి వదిలిపెట్టట్లా, చెయ్యి పట్టుకుని నడిపిస్తోంది అమ్మ, ఒక రూపం ఇచ్చింది కాబట్టి. అందుకనే ఎక్కడి భవసాగరంలో పడిపోతామోనని అప్పుడు మాత్రం ఎత్తుకుని మరి ఏది సంరక్షణ చేస్తుంది. అటువంటి సర్వకాల సర్వావస్థలయందు కూడా రక్షణ 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 అని రక్షణ కల్పించేటువంటి తల్లి ఎటువంటి భయాలకి లోను కాకుండా. అందుకని ఇక్కడ గురుదేవులు మనకి ముందు చూపుతోనే ఇవన్నీ కూడా మనకి ప్రసాదించారు. బ్రహ్మజ్ఞానం అంటే వేరుగా ఎక్కడో లేడురా, బ్రహ్మజ్ఞానం నువ్వు పొందిన చోటే ఉన్నది బ్రహ్మజ్ఞానం అంతా కూడా. కానీ బ్రహ్మజ్ఞాని ఇది లేదు వినాశం. ఈ పంచభూతాత్మకమైనటువంటి దేహము ఇది నశించిపోయేటువంటిదే అని ఎవరు చెప్పారు, అవతారానికి వచ్చిన కృష్ణ భగవానుడే చెప్పాడు. ఏది నయనం చిన్నంతి శస్త్రాన్ని, నయనం దహతి పావక, నచైనం క్లేదయంతి ఆపో, నశోషయతి మారుత. ఏం చెప్పాడు ఆయన, ఆయన అవతారంలో ఉండే అర్జునుడికి బోధ చేస్తూ ఏది నయనం చిన్నంతి శస్త్రాన్ని, నువ్వు ఈ బయట రూపాలని చూస్తున్నావు అర్జున, బయట రూపాలు ఇవి నశించిపోయేవే, కానీ నువ్వు అనుకుంటున్నటువంటి ఏదైతే ఉన్నదో అది ఈ శస్త్రాలతో ఛేదింపబడేటువంటిది కాదు. నయనం చిందంతి శస్త్రాన్ని, నయనం దహతి పావక, అగ్నిహోత్రం ఏమీ చేయలేదు, నచైనం క్లేదయంతి ఆపహ అంటే ఎటువంటి ఎటువంటి నీటితో కూడా తడపబడదు అది. నా శోషయతి మారుత గాలి చేత ఎగరగొట్టే పడే ఈ పంచమహాభూతాలకి లొంగదయ్యా. అది భగవంతుడు కావాలనుకుంటే పంచభూతాలని తీసుకుని ఒక అవతారానికి వస్తున్నాడు. ఈ పంచభూతాలు మాత్రం పరమాత్మను ఏం చేయగలవు? అది కూడా మన ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఉపనిషత్ జ్ఞానంలో మనం లోపలికి వెళితే లేనిదంటూ ఏం లేదు. వారి దృష్టి మాత్రం చేత దేనిని కూడా ఛేదింపబడలేం. ఒక్క మనస్సుని దాటగలిగితే, మనస్సుకున్న విషయాదుల దృష్టిని మరల్చగలిగితే. అది ఎవరో చేస్తారు అని కాదు, నువ్వే ఇప్పుడే ఇక్కడే నిన్నటి నుంచి జరుగుతోంది. బాబుజీ మహారాజ్ అదే అంటున్నారు. ఏది గాంధీ మహాత్ముడు చెప్పాట, ఎప్పుడో చేయాల్సిన పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. కర్మయోగట అలాగా గురుదేవులు కూడా అంటున్నారు, ఎప్పుడోది ఇప్పుడు ఇప్పుడు చెయ్యి, ఇవాళ చెయ్యి, ఇవాళది ఇప్పుడే చెయ్యి, లే వెళ్ళు చేసుకురా అని పని అప్పచెప్తే అలా చేయిస్తున్నవారు. పనికి అలా చెప్పినప్పుడు తనను తాను గుర్తించడానికి కూడా ఎప్పుడో అనుకోకు. కాలం ఎప్పుడు ఏదవుతుందో తెలీదు. కాబట్టి ఈ క్షణమే మన మనస్సుని మరల్చేటువంటి మార్గానికి తీసుకురావాలంటే అన్ని మంత్రాలతో కూడా సమన్వయపరిచినటువంటిది అది ప్రణవాక్షరం. ఈ ప్రణవాక్షరం లేకపోతే ఏమైంది, మంత్రానికి శిరస్సు లేని మొండెమైంది. ఏ దేవతల ఏ మంత్రం తీసుకున్నా కూడా ఈ ఓంకారం అనేటువంటిది లేకపోతే శిరస్సు లేని మొండెమైంది. అందుకనే మనకి మహాత్ములు ప్రసాదించిన ఏ మంత్రానికైనా, అదే మనం చదువుకుంటున్నాం కదా అమ్మవారి మంత్రాలు, ఎన్ని మంత్రాలు వెళ్ళిపోతున్నాయి, ఎన్ని సహస్రాలో ఎన్ని కోటి నామాలో అమ్మవారు చదివించుకుంటోందో, ఆ ప్రతి మంత్రానికి ఎన్ని కోటి చదివినా దడదడదడదడను వెళ్ళిపోతున్నప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే అయిపోవటమే కావాలి, శ్రీమాతను మొదలు పెడితే మళ్ళీ ఆకరణ లలితాయన మహా అంటే సహస్రం అలాగా అలా చూసి ఇలా అయిపోయేసరికి సహస్రం అయిపోతుంది కొంతమందికి. ఒకసారి గుండె వేసుకుని మనం మాట్లాడాలంటే ఓం ఎంత హాయిగా ఉంటుందో లోపలికి వెళ్ళిపోతూ. మన నాభి నుంచి ఒకసారి ప్రణవం పూరించాలంటే మంత్రాలకు వద్దన్నారా మహాత్ములు, పెద్దలు వద్దన్నారండి ఓంకారాన్ని, లేదు. అందుకని ప్రణవాక్షరంతో కూడి చక్కగా బీజాక్షరాలు క్షుణ్ణంగా ఒక మాట చెప్తున్నా, గురుదేవులు కొంక పూజ చేయిస్తూ మధ్యలో ఎవరైనా కాస్త బీజాక్షరాలు మింగేసి మంత్రం చదివి ముందుకెళ్ళిపోదాం అనుకుంటే స్వామివారు ఆపి మరీ చేస్తున్న పూజ ఆపి వెనక తిరిగి మళ్ళా వారు ఓం క్లీం ఐం హరీం, ఎందుకంటే హిరి దగ్గర దాటేస్తుంటారు కొంతమంది, హరీం ఎందుకంటే అది గొంతు నుంచి వస్తుంది. అంటే మనలో కదలికని అమ్మవారి నామాల్లో మన ద్వారా చేయించుకునేటప్పుడు ఎంత కదలికను తీసుకొస్తుందో చూడండి. మంత్రం అలా చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, దృష్టి ఏకాగ్రత చెందినప్పుడు అదేమవుతుంది, అక్కడ ఎంత ఆనందంగా తృప్తిగా ఉంటుందో. చేసాము ఈరోజు తప్పకుండా. గురుదేవులు మా గురు సోదరుల్ని ఏంటిది దాటేస్తున్నారు అని మళ్ళా చేయండి మళ్ళా మొదలుపెట్టండి అని మొదలుపెట్టించిన రోజులున్నాయి స్వామి సన్నిధిలో. ముగ్గు వేసిన వారికి చెరిపించి ఏంటిలా వేసావు అని వెంటనే చెరిపించి మళ్ళీ ముగ్గు వేయించిన రోజులున్నాయి. అంటే మనస్సు పెట్టి చెయ్యకపోతే అందులో దోషం మనకి కనిపించదు, కానీ మహాత్ములు అంతే చెయ్యి అంటే తప్పుంది కాబట్టి మళ్ళీ తురిచి మళ్ళీ చేయాల్సిందే. ఉతుకు అంటే ఆ బట్టలో ఏదో దోషం ఉంది మళ్ళీ ఉతకాల్సిందే. నేను ఇంత సర్ఫేస్ నేను అంత ఇలా ఉతకానండి, ఇలా ఇలా గుంజానండి, మళ్ళీ ఇలా ఇలా మళ్ళీ పిండానండి, అబే లాభల్ల. అసలు అక్కడ త్రోవ ఇచ్చేవారు కాదు గురుదేవులు. చెయ్యి అంటే అది మళ్ళీ చెయ్యాల్సిందే. అమ్మో ఎందుకని ఇవన్నీ మన మనస్సుని దానిలో మళ్ళీ తీసుకొచ్చేది, ఈ వస్త్రంలోనే ఈ మురికిని వదిలించుకోవడానికి నువ్వింత ఏది, నువ్వు చేసింది సరిగా లేదే, మరి నీ మనస్సుని స్వాధీనం చేసుకోవడానికి నువ్వు దాని ఎందు కృషి దృష్టి పెట్టకపోతే నువ్వు ఎలా స్వాధీనం చేసుకోగలుగుతావు? బట్ట కూడా ఎట్లా ఉండేదంటే, స్వామివారికి ఉండడానికి సర్దడానికి పెట్టి సర్దేవాళ్ళం, కానీ ఏది బట్ట ఆరేసుకురా అంటే అక్కడ తుండు కట్టుకుని ఉండి ఆ ఆరిన బట్టే కట్టుకునేవారు స్వామివారు. మీకు తెలుసు కదా, ఎందుకంటే మా నారాయణ ప్రసాద్ వారికి బాగా ఇప్పటికి కూడా అసలు బట్టలు నలగడం కాదు. బాబు అంటుండేవారు, గురుదేవులు అంటుండేవారు, పంచ కట్టుకోవాలంటే మా నారాయణరావు కట్టుకోవాలి అని అని ప్రసాదాలు కొట్టేస్తుండేవారు. ఈయన పంచ కట్టుకోవాలంటే మా నారాయణరావు కట్టుకోవాలని అలా అనిపించుకుని ప్రసాదాలు కొట్టేస్తుండేవారు ఈయన. అలాగా వారు అంటుండేవారు. వారింటికి వెళ్ళినప్పుడు ఆయన దృష్టిలో పడింది ఈ పంచి. ఆయన అన్నారు, ఆ పెట్టిలో ఏముంటాయమ్మా అని. ఆ రాధమ్మ కూడా ఇదే అలవాటు. మరి అది భర్త గారు కదా, మరి భర్తగారితో పాటే భార్య ఏంటమ్మా చంద్ర ఆ పెట్టిలో ఏముంటాయని మీరు ఇదే పంచి ఆరేసి మళ్ళీ తీసుకెళ్తున్నారు అని. అంటే ఉండడానికి బాబుజీ బట్టలేనండి అవి, మరి అందులో కొంచెం పంచి మార్చొచ్చు కదమ్మా, అదే పంచి ఇవ్వాలా? లేదండి, గురుదేవులు అదే కట్టుకుంటానన్నారు, అందుకని అదే తీసుకువెళ్ళాలి. అది ఆరేంతసేపు స్వామివారు అలాగా తుండు కట్టుకుని కూర్చునే ఉండేవారు. అది ఒక్క విషయం అని కాదు, మీరు ఆలోచించండి, మనం కొన్ని సంవత్సరాలు మహాత్ములు మనతో ఉన్నారు అంటే ప్రతి క్రియలో వారి చెయ్యి మీద నీళ్లు పోయాలంటే చెయ్యి కడుక్కోవడానికి సన్నగా పోయాలి. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అలాగే యాత్రలో ఉన్నప్పుడు కారులో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక ఇది వంతెన ఉంటుంది కదా, వంతెన మీద గట్టు ఉంటే ఆ గట్టు మీద భోజనం చేశారు స్వామి. అక్కడ భోజనం వడ్డించాలి. ఇప్పుడు వడ్డించే ముందు చెయ్యి కడుక్కోవాలి. చెయ్యి కడుక్కోవాలంటే సీసాలోంచి అప్పటి నుంచి ఉన్నాయి, అంటే బయట కొనుక్కునే సీసాలు పాపం స్వామివారి సమయంలో అంత లేదు. ఒక్కోసారి అనుకుంటాను నేను, అబ్బా ఎంత అదృష్టమో, అప్పటికి ఈ వాసనలు రాలేదు, ఈ సీసాలు కొనుక్కోటాలు, కొనుక్కున్న నీళ్లు తాగటాలు, మినరల్ అనే ఒక భాష అప్పుడు రాలా. అప్పుడు చక్కగా ఏ రోజు దేశ విదేశాలు వెళ్ళినా కూడా నీళ్లు కాసుకుని వేడి నీళ్ళు చల్లారబెట్టి అవి వడగట్టి ఆ నీళ్ళే స్వామికి మంచినీళ్ళుగా ఉపయోగించేవాళ్ళం. ఆ సీసాలోంచి మంచినీళ్ళు పోస్తుంటే ఏంటో పోయడం, సన్నగా పోయాలి అని చక్కగా. ఎందుకు ఈ నీరు ఎలా పోస్తున్నావో డబ్బులు కూడా అలాగే ఖర్చు అయిపోతాయి. ఇక్కడ సన్నగా పోయాను. నువ్వు ఈ చెంబు నీళ్లు గబగబా పోసినే ఎంత ఎలా వదులుతుందో, నువ్వు సన్నగా పోస్తే ఒక కప్పు నీళ్లతోనే నీ చేయి కడిగేసుకోవచ్చు. సూక్ష్మాలు ఇవన్నీ. ప్రతి పనిలో కూడా, ప్రతి క్రియలో, ప్రతి కదలికలో మనకి గుర్తుండాలి ఇవన్నీ కూడా. అక్కడ ఎవరిని చూడాలి? గురుదేవుని చూడాలి. ఒక మంచి పని ఉంది అంటే, ఒక మంచి అనేది అది గురుదేవుని యొక్క కార్యక్రమమే, గురుదేవుని సేవ అది. ఇప్పుడు చేస్తున్నా కూడా గురుదేవులు అక్కడి నుంచి ఎప్పువ పడేసుకుంటారు. మనం ఏమన్నా కాస్త దుడుకుగా గబగబా చేస్తూ కాస్త కునుపాట్లు వచ్చాయి అనుకుంటే ఎక్కడి నుంచో ఏదో ఒక పుష్పం పడటమో, లేకపోతే ఏదో నేను చెప్పాను కదా ఎవరో తలుపు కొడుతున్నారు చూడండి అని, అది నాకు కునుకొస్తుంది అన్నమాట. అప్పుడే లేపుతుంటారు, అలా వెళ్ళి చూడండి ఎవరు తలుపు కొడుతున్నారండి, ఎవరూ లేరు అక్కడ. ఎందుకు మనకేదో కాస్త తల వాలేసినప్పుడు కొంచెం ఏమరపాటు వచ్చినా కూడా గురుదేవులు అంత మనకి ఎప్పటికప్పుడు లేపుతుంటారు మనని. అందుకని అటువంటిది బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణము. ఎట్లా ఉంటుందంటే బ్రహ్మజ్ఞాని ఎవరు, నేను బ్రహ్మజ్ఞాని, నేను బ్రహ్మజ్ఞానిని మూర్చబిళ్ళలాగా కట్టుకోరు. ఎవరు కట్టుకొని చెప్పరు నేను గురువునని చెప్పరు. సద్గురువులు ఎప్పుడు చెప్పరు. మనలో మామైక్యమై ఉంటుండేవారు. ఏది ఎలాగా, అయ్యో పాపం ఆకలేస్తోందా అని వెంటనే వచ్చినటువంటి వారికి అప్పటికప్పుడు ఏది కాస్త గుమ్మడికాయ కూర వండించి ఒక పెద్ద పళ్ళెల్లో కల్పించి మరీ తినండి తినండి అని నలుగురిని, ఎంతమంది వస్తే నాలుగు వైపులా కూర్చోబెట్టి మరీ భోజనం తినిపించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అంటే మహాత్ముల దయా అనుగ్రహం. ఎందుకంటే జ్ఞానాన్ని నేర్పిస్తారేమో, మరి పొట్టెవరు చూస్తారంటే గురువులు, గురువు మాతృస్థానం అమ్మ మేము ఆకలిస్తుంది, మన ఆకలి తెలీదు, మనం బజార్లో తినొస్తాం, తిని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను వండించాను తినమంటే ఏమంటాం మనం? లేదే కడుపు నిండుగా ఉంది అంటే కడుపులో చూడటం అమ్మకు కూడా తెలీదు. కానీ కడుపుని హృదయాన్ని కూడా చూసి హృదయానికి మంచి బోధ చేస్తూ కడుపు నిండా ఇంత ప్రసాదం పెట్టి నానాటికి ఏనాటికి కూడా మర్చిపోని ముద్రలు అవే, అవి గుర్తుంచుకుంటే చాలు మనకి ఎప్పటికప్పుడు. మహాత్ముల యొక్క భాగవతం మనం వింటున్నామంటే వారు ఆచరించినటువంటి ఆ ఆచరణ పద్ధతులు ఉన్నాయే, అవి మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి ముందు మార్గానికి తీసుకెళ్లేటువంటి సూచనలు అవి, ముందు మార్గానికి తీసుకెళ్లేటువంటి సూచనలు మనం ఎప్పటికప్పుడు అవి గుర్తుంచుకుంటేనే. అందుకని అక్కడ మరపు రాకూడదు, మరిపే మాయ అని మన గురువాణిలో కూడా గురుదేవుల సందేశం ఉన్నది, బోధామృతం ఉన్నది. వాడు బజారుకి వెళ్ళి కావలసిన వస్తువుని కొనుక్కోవడానికి ఏది డబ్బులిచ్చి పంపిస్తాడట తండ్రి, వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళిన వాడు ఏం చేస్తాడట, అక్కడ ఒక తమాషాలు ముందరే చెప్తారట ఇంటి దగ్గర తల్లి, అక్కడ తమాషాలు కనిపిస్తాయిరా, నువ్వు వాటి వెంట పడకు, నీ పని చూసుకుని నువ్వు తొందరగా వచ్చాయి అంటే వీడు వెళ్ళి ఆ తమాషాల్లో పడనే పడ్డాడు, మారిపోయాడు. తర్వాత ఇంటికి రావడానికి లేట్ అయ్యింది, ఏది డబ్బులు పారేసుకున్నాడు, ఇంటికి వచ్చి అడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనస్థితి కూడా అలాగే ఉంటుంది అంట. మనము తనను తాను గుర్తించేటువంటి గొప్ప మార్గం కోసం అన్నిటికన్నా గొప్పదైనటువంటిది కావాలని వచ్చాం మనం. వచ్చిన తర్వాత ఏవి ఏవి అంటే అప్పుడే 6 రోజులు అయిపోయింది, ఇంకా ఏవి అనుకుంటాను ఇంకా 6 రోజులు కూడా ఉన్నాయో లేవో, 5 రోజులే ఉన్నాయి మనకి. ఈ లోపల మనం ఏం చేయాలి, మన ఇల్లు మనం చక్కా పెట్టుకోవాలి. మన ఇల్లు మనం చక్కబెట్టుకునేటువంటి జ్ఞానాన్ని ఎవరిచ్చారు, గురువులే ఇచ్చారు. మామూలు తల్లిదండ్రులు ఇలా ఈ చెప్పడం కూడా కుదరదు, కానీ గురువులైనటువంటి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు తండ్రికి తండ్రి తల్లికి తల్లి, వారేం చెప్తారు, నీది గడిచిపోతుందయ్యా, నీది ఏది ఆయుష్ గడిచిపోతుంది, ఇన్ని సంవత్సరాలు వచ్చేసింది, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు గడించినదేది, కూడబెట్టుకున్నదేది, ఇప్పుడైనా మొదలుపెట్టండి, పోయిందేం లేదు, అయ్యో ఇంతవరకు నువ్వు పోగొట్టుకున్నావురా, నువ్వేమైపోతావో ఏంటో అని భయపెట్టి మనని అక్కడ నువ్వు దేనికి పనికిరాని వాడి పో అని 80 ఏళ్ళు వచ్చిన వృద్ధుణ్ణి కూడా బయటికి తోయిట్లా ప్రేమగా, ఇప్పటికైనా పర్వాలేదురా, ఇప్పటికైనా నీ గూడు చక్కబెట్టుకో, ఈ ఉన్నటువంటి జీవితాన్ని పునీతం చేసుకో, నీ జీవితం కేవలం భగవంతుడికే అని శరణాగతి పొందితే చాలు, నువ్వు తప్పకుండా భగవంతుని చేరుకోగలవు. అటువంటి స్థితికి తీసుకువెళ్ళాలని మహాత్ములు ఆవేదన చెందుతున్నారు మనకి. అందుకని ఈ జీవితం వెళ్ళకముందే, ఎందుకంటే కామక్రోధ శత్రువులు ఉన్నారు అందరికీ తెలుసు, తెలిసిన విషయమే, కానీ వాళ్ళు జ్ఞానాన్ని అపహరిస్తున్నారని కూడా తెలుసు. ఇవన్నీ మీకు తెలుసున్న మాటలే, మాటల్లో కాదు, ఇప్పుడు చేతల్లో చూపించండి. ఇంకా మాటల రోజులు అయిపోయినాయి, మనం చాలా దగ్గర పడుతున్నాం, అందుకని ఇంకా మాటల్ని కట్టిపెట్టి చేతలలో చూపించమని మహాత్ములు చెవులో ఇల్లు కట్టుకొని చెప్తున్నారు. అందుకని మన జీవితాన్ని పునీతం చేసుకోవడం కోసం మనకిచ్చినటువంటి పరమాత్మ యొక్క ఏది దివ్యమైనటువంటి ఈ సన్నిధి, మరి మన పెన్నిదై ఉన్నది అందరికి ఇది కూడా తెలుసు, అంతవరకు ఉన్నది, నువ్వు తప్ప ఇతప్పరం బెరుగా అక్కడ వరకు ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పర్వాలేదు భగవంతుడు నావాడేలే, నేను ఎలా నడిచినా పర్వాలేదు అనే ఒక తేలికతనం బాగా అలవాటైపోయింది. కానీ అది పనికిరాదు, ఇక్కడ భయభక్తులు కావాలి, అక్కడ భయంతో కూడినటువంటి భక్తి ఉండాలి, అక్కడ వినయ విధేయతలు ఉండాలి. అక్కడ భయభక్తులతో ఉండి వినయ విధేయతలతో ఉంటే ఏమవుతుంది, ఇది గురువులు మనని వదిలిపెట్టి ఎప్పుడూ లేరు, మనకి ఒక చూపించడం కోసమే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము కంటికి కనిపించేది కాదు అని గుర్తింపజేయడం కోసం కనుమరుగయ్యారే తప్ప మనని విడిచిపెట్టి వదిలిపెట్టుంటే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. అందుకని ఎప్పటికప్పుడు మనం ఇందాక మా అమ్మ చెప్పారు చూడండి, వాచ్ చేస్తున్నాం మనం, వాచింగ్ కాదు మనని వాచ్ చేసేవాడు ఇంకొకడు ఉన్నాడు, మనని వాడు వాచ్ చేస్తున్నాడు. ఎందుకంటే స్వామి అంటుండేవారు ఎప్పుడు, నేను చూస్తూనే ఉన్నాను సుమా. అలా ఒక్కసారి కొంచెం వెళదామన్నా కూడా, ఇంటికి వెళ్ళి కాస్త ఏమన్నా సర్దుకొద్దామన్నా అనుకున్నా కూడా వెంటనే వచ్చారు, ఏంటి ఎంతసేపు అయింది, నేను చూస్తూనే ఉన్నానులే అంటుండేవారు. ఎంత జాగ్రత్త అండి, అంటే అమ్మ మిమ్మల్ని అన్నారని అని మీరు అనుకోవద్దు, అందరినీ వాచ్ చేస్తున్నారు మన బాబు. మీ అందరితో ఇలా చెప్పుకుంటానని స్వామి అలా అనుంటారు, చూస్తూనే ఉన్నాను అనరా, ఆయన చూడకపోతే మనం ఇట్లా ఉంటామేంటి. ఆ శక్తి యొక్క బలమే మన జీవితాన్ని మనం ఇలా గడుపుకోగలుగుతున్నాం. కాబట్టి మళ్ళా మనం నేను ఒకటి చెప్పుకుందాం అనుకున్నా కదా, గోదావరి మీరు అడగలా మర్చిపోయారు కదా. అవును, గోదావరి అక్కడ మూడు పాయలు కలుస్తాయి, నువ్వు నిద్రపోతూ ఉంటే మూడు పాయలు తీసుకెళ్ళిపోతాయి చూసుకో. ముంజవరపు కొట్లో శివరాత్రి అయింది, అయిన తర్వాత స్వామివారు ఎలాగా అవి బయలుదేరారు, ప్రయాణం అయి బయలుదేరుతున్నారంటే ముందు మా అందరికీ ముందర మా అమ్మగారు ఎందుకంటే గురుదేవులు కొంచెం బయటికి పొసికింది సీక్రెట్, బాబుజీ మహారాజు గుండుగొలను వెళ్తున్నారు అని కొంచెం సీక్రెట్ అంటే ఓపెన్ అయింది. అంటే అక్కడ గోదావరి మధ్యలో సిద్ధి ఏంటిది సిద్ధాంతం బ్రిడ్జి మీద, సిద్ధాంతం బ్రిడ్జి కింద గోదావరిలో స్నానాలు చేసిన తర్వాత బాబుజీ అటు నుంచి అటు గుండుగోలు వెళ్తారు అని కొంచెం బయటికి లీక్ అయింది. లీక్ అయ్యేసరికి నేను వెంటనే అంటే మేమంతా ముంజవరపు కొట్లో ఉండిపోవాలన్నమాట, గోదావరిలో స్నానాలు అయిన తర్వాత వెనక్కి వచ్చేటువంటి, ఎందుకంటే అమ్మ దేవతార్చనని ముంజవరపు కొట్లో ఉంచారు స్వామివారు. సరే అమ్మకి పూజ తీర్థము భజన ఇవన్నీ ఉంటుండేవి, ఉంటూ ఉంటే బాబుజీ మరి గుండుగొలను వెళ్తున్నారు కదా కొంచెం, అప్పుడు మరి మనం పుట్టిన ఊరు కదా అందుకని వెళ్తున్నారని మా అమ్మని, అమ్మ అమ్మ బాబుజీ గుండుగొలు వస్తున్నారట, గుండుగొలనే వెళ్తున్నారట, నన్ను కూడా తీసుకెళ్తాను అడుగమ్మ, అంటే నేను ముంజవరపు కొట్లో ఉండిపోతున్నాను అన్నమాట, ఉండిపోమన్నారు అందుకని నన్ను గుండుగొలు తీసుకెళ్తున్నానని అడగమన్నా. మా అమ్మగారు వెళ్ళి అడిగారు బాబుజీని, అడిగితే బాబుజీ ఏమన్నారు, అబేబే లేదు ఏం లేదు అక్కర్లా ఏం లేదు, అమ్మడి ఇక్కడే ఉంటుంది ఏమక్కర్లేదు, నువ్వు మాత్రం వెళ్ళిపో, నువ్వు మాత్రం గుండుగోలు వెళ్ళిపో, అమ్మడి ఇక్కడే ఉంటుంది అన్నారు. అవి లాభం లే, మా అమ్మ ఎన్నిసార్లు అడిగినా ఇలాగన్నారు, లాభం లేకపోయిందిట. కానీ మా అమ్మ వచ్చేసారు, వచ్చేసిన తర్వాత అందరం మళ్ళా సిద్ధాంతం బ్రిడ్జ్ స్నానాలు లేక మర్చిపోతున్నాను సిద్ధాంతం బ్రిడ్జ్ అయితే సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గరికి అందరం వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత పడవలు ఏర్పరిచేవాళ్ళు అక్కడ కార్యకర్తలు. ఆ తర్వాత అక్కడ పక్కనే దగ్గరలో తోటలో వంటలు చేస్తుండేవాళ్ళు, అంటే స్నానం చేసి ఆ తోటలో వంటలవి భోజనాలు అన్నమాట. అంటే ఎంత తీరుబడిగా జీవితం వెళ్ళేది ఒకసారి ఆలోచించుకోండి, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు అనిపిస్తుంది ఒక్కోసారి. వద్దంటారులేండి నారాయణరావు గారు, వద్దు మేము ఒక చోటలే. అయితే సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర అందరూ దిగిన తర్వాత గబగబా వెళ్ళిపోయి పడవల్లో కూర్చున్నారు, బాబుజీ వచ్చేస్తే ఎక్కడ కూర్చుంటారు అని. ఈ లోపల అది ఒక పడవ కాదయ్యే, మరి జనం ఎక్కువ ఉన్నారు, ఒక మూడో నాలుగో పడవలు సెట్ చేశారు. కానీ బాబుజీకి ఒక పడవలో కుర్చీ వేశారు, పడకుర్చీ వేశారు. వేస్తే ముందు వెళ్ళిన వాళ్ళందరూ ఆ పడవలో ఫుల్ అయిపోయారు, కుర్చీ నిండా కుర్చీ చుట్టూ. వెనక వెళ్ళిన వాళ్ళకి దాంట్లో స్థానం లేదు. లేకపోయేసరికి వెంటనే చూసుకున్నాం మా అత్తయ్య అంటే మా నాన్నగారి సిస్టరు పెద్దమ్మాయి అని అనిపించారు బాబుజీ. ఆవిడ అత్తని ఎప్పుడు పిలవల పెద్దమ్మాయి, ఆవిడ పెద్దమ్మాయి, బాబుజీ పెద్దబ్బాయి, మా నాన్నగారు చిన్నబ్బాయి. నాకు ముగ్గురు పిల్లలు చిన్నప్పుడే అలా పిలిపించుకున్నారు ఆ ముగ్గురు పిల్లల్ని. అయితే ఆవిడ పాపం ఆవిడ కూడా బాగా బాబు భక్తి, ఆవిడ కుర్చీ పక్కనే కూర్చుంది వెళ్ళి, ఆవిడ బాబుజీ వస్తారని. అసలే ఏడుస్తూ ఉండేది పాపం బాబుజీ రావట్లేదని. అయితే మేమంతా వెళ్ళి వేరే పడవల్లో మొత్తానికి అసలు పోతుంది కదా వేరే పడవల్లో మేము కూడా సర్దుకున్నాం. బాబుజీ వస్తూ వస్తూ ఇంకా అక్కడ మంగరాజు గారు మన ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కాస్త జామకాయలని మరి అరటిపళ్ళని ఇంకా ఇలాంటివి గబగబ చెప్పాలి బత్తకాయలు అక్కడ సిద్ధాంతం బ్రిడ్జి కింద ఓ బుట్టలు బుట్టలు వస్తూ ఉంటాయి హోల్సేల్గా. అవన్నీ వచ్చిన పుట్టని మళ్ళా ఇటు ఇటు నుంచి వచ్చిన పుట్టని ఇటు వెళ్ళనివ్వాల, అటు నుంచి వచ్చిన సైకిల్ని ఇటు వెళ్ళనివ్వాల, వచ్చినవన్నీ దింపేస్తున్నారు వీళ్ళు. దింపి అందరికీ బాబుజీ చేత ప్రసాదం ఇప్పించాలని వెంటనే నేను అనుకున్నాను బాబుజీ అక్కడ చెప్తే చెప్పారులే అక్కడికే రమ్మని పెట్టి పట్టుకుని వచ్చేస్తే ఎప్పుడప్పుడు అడిగి ఇటు పక్క నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు గుండుగోలను అని నేను ప్లాన్ చేసి బట్టలు పెట్టి పట్టుకుని వచ్చాను. నేను వచ్చి పడవలో కూర్చున్న తర్వాత బాబుజీ వచ్చారు. రాగానే గబగబా ఏది ఆ పడవ నుంచి ఈ పడవకి, ఈ పడవ నుంచి ఆ పడవ మీదకి కాళ్ళేసి వచ్చారు బాబు. గంతులు అటు ఇటు ఉరుకుతున్నారు ఉరుకుతుంటే ఎవరి పడవ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు సంబరపడిపోతున్నాం. ఈ పడవ నుంచి ఇంకో పడవ మీదకి వెళ్ళేసరికి వీళ్ళందరూ విషమోహాలైపోతున్నాం, మళ్ళీ నీరసమోహాలైపోతున్నాం. వచ్చినట్టే వచ్చి ఆ బుట్టల్లో అన్నీ కూడా అందరికీ ఇలా విసురుతున్నారు. గోదావరిలో ఒక్కటి గోదావరిలో పడకుండా విసురుతున్నారండి అందరికీ, అందరూ పట్టుకోవాలి అవి అందరికీ విసురుతున్నారు. విసురుతూ విసురుతూ బాబుజీ ఆఖరిన నేను కూడా ఉన్నా కదా ఒక పడవలో, అంటే నేను పెట్టి తెచ్చుకున్నాను దీని నుంచి వెళ్ళిపోతున్నాను, నేనేం చెప్పాలా అప్పుడు అడగాలి ఏదో విధంగా ప్లాన్ వేస్తున్నాను ఎలా అడగాల అని. ఈ లోపల స్వామివారు అందరికీ వేస్తూ వేస్తూ జామకాయ ఇలా కొరికి అమ్ముడు అమ్ముడు పట్టుకో 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 అని ఇలా విసిరి, నువ్వు ముంజారు కొట్టలోనే ఉంటున్నావు పెట్టి పట్టుకొచ్చావు కానీ వెనక్కి వెళ్ళిపో. ఎవరు చెప్తాము అంటే మన శ్రేయస్సు గురుదేవులు ఒకటే అన్నారు. గురుదేవులు ఎప్పుడు మన శ్రేయస్సు కోరేవారే కానీ ప్రేయస్సు మాత్రం కాదు. కానీ మన చుట్టూ బంధువులు ఉన్నారే, ఏది మనం అనుకునే ప్రపంచం ఉన్నది, ఈ ప్రపంచం అంతా మన చేత మన్ననలు ఏ విధంగా చెయ్యాలా అని ప్రేయస్సు ప్రేయస్సు. ఏదో ఒకటి చేసేసి ఏదో ఒకటి మనకు అవసరంలే, మనకి ఏం చేసి పెడితే మనం ఇది మెత్తగా అయిపోతాం అవి చేస్తే అవ్వం. బాబుజీ చెప్పిన మార్గంలో నడుచుకుంటేనే ఎప్పుడు మనము వాళ్ళ వాళ్ళమవుతాం. అంతేగాని ప్రాపంచిక పరమైనటువంటి వాటితో లొంగ తీయాలని చూస్తే మనం లొంగం, నువ్వు కూడా మోసపోతావు సుమా. మనం గట్టిగా ఉండాలి ఇక్కడ. అందుకని గురుదేవులు శ్రేయస్సు కోరినటువంటి వారు, ప్రేయస్సు కాదు ఇక్కడ. అటువంటి మహానుభావులు అండదండల్లో మనం ఈ జీవితాన్ని గడుపుకుంటున్నాం. ఆ స్వామి పెట్టారు ఎక్కడెక్కడ, అక్కడ గోదావరి దగ్గర కూడా వెతికారు ఆశ్రమం గురించి, వెతికి వెతికి స్వామి ఆఖరికి ఇది భక్తులందరూ ఎన్నో చూపిస్తే ఎన్నో చూపిస్తే అప్పుడు ఇక్కడ మరి స్వామి అనుగ్రహించారు. అటువంటి ఆశ్రమంలో మనం ఇటువంటి జీవితాన్ని గడుపుతూ మనం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామంటే మనం మరి ఎంత మన జీవితాలు ఎంత ధన్యమైనటువంటివో. అందుకని ధన్యత తప్పదు, తప్పకుండా ధన్యమై తీరుతాం. కానీ బ్రతికుండగా నువ్వు అనుభవించాల్సింది ఉంది కదా, నువ్వు దానిపైన ఆధారపడి ఉన్నది నీ మనస్సు. నువ్వు సన్మార్గంలో తీసుకెళ్ళు మనస్సు నిరంతరం నీకేది కావాలో దాని గురించి, లేకపోతే కష్టాలన్నీ ఇక్కడే పడుతున్నావు నువ్వు. అదే అంటుంటా కొంతమంది ఎంత బాధపడుతున్నారండి అంత వ్యాధితో, పాపం వాళ్ళు అలా ఉన్నారండి వీళ్ళు ఇలా ఉన్నారండి అంటే మందులు పూజలు అభిషేకాలు ఇవన్నీ అవుతూనే ఉంటాయి కానీ బాధపడటం దేనికి వస్తుంది, అందరిలాగా ఎందుకు తిరగలేకపోతున్నాం మనం, మనం చేసుకున్న కర్మే. ఎవరో అన్నారు స్వామివారితో, అదేంటండి బాబుగారు మిమ్మల్ని ఆశ్రయించిన తర్వాత కర్మ ఎక్కడది అసలు, కర్మకి తావేంటి ఇంకా అని. లేదు లేదు కర్మను అనుభవించాల్సిందే, కర్మబద్ధమైనటువంటిది ఈ జన్మ కాబట్టి కర్మ ఎట్లా అనుభవిస్తావంటే కాలు విరగాల్సిన చోట ఎదురు దెబ్బతో పోతుంది అబ్బాయి. నువ్వు భగవంతుని ఆశ్రయించావు కనుక అందుకని అటువంటి జగన్మాతను ఆశ్రయించున్నాము నువ్వు. కాబట్టి ఎంతో ఎక్కడో ఏదో అవ్వాల్సిన వాడివి, ఇప్పుడు ఇక్కడ తేల్తున్నావు నువ్వు. ఇప్పటికైనా నువ్వు స్థిరమైన బుద్ధి కలిగి మనస్సు చిక్కపెట్టుకొని భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళని బాబు ఆవేదన పడుతున్నారు. బాబు తత్వాన్ని గురించి మనం నిరంతరము ఆవేదన, స్వామి ఆవేదన పడుతున్నారు. మనం కూడా, మనకు కూడా కావాల్సింది అదే. ఏ బాధ లేనటువంటిది ఏది, విచారాన్ని తొలగించి ఆచరిస్తే విచారణ అనేటువంటిది లేకుండా పోతుంది. భగవంతుడి యొక్క తత్వ విచారణ. నీలోనే బోళ్ళనే రత్నాలు ఉన్నాయి నువ్వు అనుభవించడానికి, బయట నుంచి రావాల్సినవేం లేవు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఈ గుణాలన్నిటినీ కూడా, ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా సమాధి షట్క సంపత్తిగా, అబ్బాయి ముందే అనుకుని ఉంటాడు, ప్లాన్ చేసి వాళ్ళ ఆరో రోజు తప్పకుండా సమాధి షట్క సంపత్తి చెప్పేస్తే అయిపోతుంది. అది కూడా చక్కగా ప్రార్థనకి చక్కగా వివరించి చక్కగా మనకి కొంచెం తృప్తిపరిచాడు అనుకోండి, బాబుజీ ఆ రూపంలో ఉండి. సమాధి షట్క సంపత్తి అంటే ఎక్కడో రావాలి రావాలి అనుకోకుండా ప్రార్థనలు చూడండి బాబుజీ మనకి ఎలా చెప్పారో అని ఒక్కొక్క విషయాన్ని ఆరిటితో పోల్చి చక్కగా, అదే ధారణ అంటారు దాన్ని. ఆయన డాక్టరేట్ అండి రాఘవేంద్రరావు కంటే, గారు అనని లేంటి పాపం బాధపడతాడు. డాక్టరేట్ ఆయన మరి చక్కగా పోల్చి చెప్పారు. అట్లాగా మనమందరూ కూడా మనలో ఉన్న కామక్రోధాది గుణాలు గురుదేవులను ఆశ్రయించడం చేత ఆ మహానుభావుని అనుగ్రహంతో మనలో ఆ కామక్రోధాది గుణాలన్నీ కూడా సమాధి షట్క సంపత్తిగా మారిపోయి చక్కగా గురుదేవుని సేవలో నిరంతరము వారు ఆశించినటువంటి రీతిలో, ఆశ ఒకటే మన నుంచి ఆశించిన రీతిలో మన జన్మల్ని మనం చరితార్థత చేసుకుందుము కాక, అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయుర ఆరోగ్యైశ్వర్యములను, పుత్రపౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదాన్ని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓ.